ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అను నిత్యం నిన్నే కీర్తించేదను.
యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ కుటుంబ పక్షంగా మరి ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీడే విత్ ద లార్డ్ అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు మరొకసారి మీ ముందుకు రావడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారని, ధ్యానం చేస్తున్నారని, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిత్యము ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాం. దేవాతి దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలతో మన జీవితాలను నింపాలని మా యొక్క గొప్ప కోరిక. మరి ప్రభువుతో మనం ప్రతిరోజు నడిచేవారిగా ఉండాలి, అప్పుడు దేవాతి దేవుడు పరలోకపు ఆశీర్వాదాలతో మన జీవితాలను నింపేవాడు. ప్రియులారా, మరి నిన్నటి దినాన్ని జరిగిన మరి ఆ అధ్యయనంలో కొన్ని రీక్యాప్ అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చూసుకోగలిగితే, దేవాతి దేవుడు నోవాహుతో చేసిన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ప్రియులారా, దేవునికి ఒక నిబంధన ఉన్నది. నీ ఎడల నా ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నవాడు. ఆ నిబంధన స్థిరమైనది, శాశ్వతమైనది. సాధారణంగా మరి నిన్నటి దినాన్ని అంటే 9-10 అధ్యాయాల్లో మనం చూడగలిగినట్లయితే, నిబంధన ఎందుకు దేవుడు చేస్తాడు అని అంటే, ఎప్పుడైతే మనుషులు అంటే క్రమము తప్పి వారు స్వేచ్ఛ జీవితంలో వారు నిమగ్నం అయిపోయి ఈ లోకానుసారమైన పరిస్థితులు వాళ్ళు జీవిస్తారో, అలాంటి సమయాల్లో మరి దేవాతి దేవుని యొక్క ప్రణాళిక తన బిడ్డలో నాశనము అంటే చెదిరిపోవడం, దూరం అయిపోవడం ఆయనకి ఇష్టం కాదు. కాబట్టి మరి ఆయా సమయాల్లో దేవాతి దేవుడు ఒక నిబంధన తీసుకుని తన మనుషులను మరలా తన వైపు తిప్పుకోవాలని, తర్వాత వారిని నిత్య నరకము నుంచి నిత్య రాజ్యానికి వారిని రక్షించాలి అనేది గొప్ప ప్రణాళిక. ప్రియులారా, మరి దేవాతి దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు. నిన్న జ్ఞాపకం చేసుకున్నాం, నూతన నిబంధనలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక ప్రణాళిక ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడం, మనుషుల యొక్క పాపము కొరకు ఆయన శ్రమపడి నలగొట్టబడి చనిపోయి మరి 3వ దినాన్ని లేపబడడం, ఇవన్నీ కూడా ప్రవచనాలు. అవి నెరవేర్పుగా మనం చూడగలుగుతాం. ఆయన చనిపోవడం మనకి రక్షణ. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో వారు రక్షించబడతారు, నిత్య రాజ్యంలో ప్రభువుతో ఉండగలుగుతారు అనే సత్యాన్ని మరి నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 9వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మరి నోవాహుతో చేసిన నిబంధన ఏమిటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, ఆయా ప్రాంతాలకి మరి వెళ్ళడం దేవుని యొక్క ప్రణాళిక. ప్రపంచం అంతా కూడా మరి తన బిడ్డలుగా ఉన్నవారు అంతా స్ప్రెడ్ అవ్వాలి, అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క నిబంధన. ఆదికాండము 11వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, మరి ఎవరైతే దేవుడు ఫలించి అభివృద్ధి చేసి భూమిని నింపమని మరి ఆయా ప్రాంతాలకి ప్రపంచంలో ఉన్న నలుమూలలకి ప్రపంచంలో మరి దేవాతి దేవుడు పంపించడో, ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే వీరు స్వేచ్ఛను కోరుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అంటే వారి యొక్క స్వభావమును వారు ఎంచుకుని అంటే దేవునికి సంబంధం లేకోకుండా వారు మరి వారి యొక్క గవర్నమెంట్ని వారు తయారు చేసుకోవాలి అని ఆశపడ్డారు. దీనిలో భాగంగా మరి దేవునికి దూరం అయిపోయారు. ఈ స్వేచ్ఛ మరి దేవునితో సంబంధం అయినది కాదు, దేవునికి విరోధముగా దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రణాళికలో మరి 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, మరి ఆదికాండము 11వ అధ్యాయము కొన్ని వచనాల్లో చదువుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. భూమి ఎందంతట ఒక భాషయు ఒక పలుకును ఉండెను, వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షేనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను, అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది, రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను, మరియు వారు మనము భూమి ఎందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను. పిల్లలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం ప్రభువును అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడు నాయన. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటల ద్వారా ప్రభువా మా హృదయాలను బలపరచండి, మీరే నిజమైన దేవుడని మాకు తెలియపరచండి నాయన. ప్రభా, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా ప్రభా మరి వాక్యమును తెలుసుకొని స్థిరముగా ప్రభా మీ కొరకు నిలబడే కృప దయచండి నాయన. మీలో ప్రభా నడుచుకునే కృప దయచండి. ఎందరైతే వారి యొక్క సొంత ఆలోచనల మీద జీవిస్తున్నారో వారందరికీ కూడా ప్రభా మీరే నిజమైన దేవుడని, మీరు లేకుండా మేము జీవించలేము అని ప్రభా మీ వాక్యము ద్వారా తెలియపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఆదికాండము 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు కొన్ని విషయాలు మనం చూడగలిగితే, మరి దేవాతి దేవుని యొక్క ప్రణాళిక మనం భూమి అందంతటా కూడా నింపాలి, ఫలించి అభివృద్ధి పొందాలి. మరి ఆయా ప్రదేశాల్లో మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఒకే భాష, ఒకే పలుకు, తర్వాత అక్కడ అంటే అక్కడ భాషలు కానీ అక్కడ మనుషులు కానీ ఏమీ తేడా లేదు. ఒకే భాష అంటే అందరూ కూడా, అంటే ఒకరు మాట్లాడే భాష అందరికీ అర్థమవుతుంది. సో అలా ఉండేవారు అప్పటి వరకు. దేవుని ప్రణాళిక మరి భూమి అంతటా విస్తరింపచేయాలి, మనం భూమిని నిండింప చేయాలి అని దేవుని ప్రణాళిక అయితే, ఇక్కడ 4వ వచనంలో చూడగలిగితే, మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును కట్టుకుందాము అని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అంతవరకే కాదు, మరి పేరు సంపాదించుకుందాం మరి దీని ద్వారా అని వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక గవర్నమెంట్ ని వాళ్ళు ఫామ్ చేసుకోవడానికి వారు సిద్ధపడ్డారు. వారికి స్వేచ్ఛ కావాలి. దేవుడేమో ప్రపంచం అంతా వెళ్ళమన్నాడు, వీరేమో ప్రపంచం అంతా వెళ్ళొద్దు, మనం ఒక చోట ఉండాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తామో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం పనులు చేస్తామో, దేవాతి దేవుడు విడిచిపెట్టాడు. దేవాతి దేవుని కనుదృష్టి మరి మన పైన నిత్యము ఉంటది, ఎందుకంటే మనము ఆయన రూపంలో మనం సృజించబడిన వారం గనుక. ప్రియులారా, వారు వెళ్ళిన ఈ స్థలము తూర్పునకు ప్రయాణమై పోచుండగా షీనారు అనే ఒక దేశంలోని ఒక మైదానపు స్థలంలో వారు ఆగినట్లుగా, వారు నివాసం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. షీనారు అనేది మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూడగలిగితే ఇరాక్, అంటే బబులోను అని చెప్తారు, తర్వాత మెస్పటోమియా అని అనొచ్చు, తర్వాత ఇప్పుడైతే ఇరాక్, అంటే కువైట్, ఇరాక్, ఆయా ప్రదేశాల్లో అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. మెస్పటోమియా అంటే నిజానికి మెస్సో అంటే మిడిల్ ఆఫ్ ద ప్లేస్ అని అనొచ్చు, అంటే మధ్య భాగము అని అనొచ్చు. పొటోమోస్ అనగా రివర్ అని. సో సాధారణంగా మనం ఆ జియోగ్రాఫికల్ ఆ థింగ్స్ అన్ని మనం చూడగలిగితే అవి అంటే ఒక రివర్ లో మధ్యలో మధ్య భాగంలో ఉన్న స్థలముగా మనం చూడొచ్చు. అంటే ఒక మైదానము, అంటే చుట్టుపక్కల మరి రివర్లు ఉంటాయి, మధ్యలో మైదానము, దాన్ని మెస్పటోమియా అని కూడా మనం అనొచ్చు. ప్రియులారా, ఈ స్థలాల్లో సాధారణంగా ఎక్కువ నివసించడానికి ఎక్కువ మంది ఉండరు, కానీ తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి చాలా రీసోర్సెస్ ఉంటాయి. దేవుడు మరి వారికి ఆయా స్థలాల్లో చక్కని రీసోర్సెస్ ని దేవుడు దయచేశాడు. దానిని బట్టి వారు దేవుణ్ణి మర్చిపోయి వారి స్వంత ఆలోచనలో వారి క్రియల్లో వారు జీవిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుడు మరి విస్తరింపజేశాడు, భూమి అంతటా నివసించమని చెప్పాడు, కానీ వీరికి దేవునికి విరుద్ధంగా అంటే దేవునికి వ్యతిరేకంగా వారు జీవితాలు, అంటే ఇంకా వారి జీవితానికి ఎవరు ఉండకూడదు, వారే నాయకులుగా ఉండాలి, వారికి రాజు ఉండకూడదు, దేవుడు ఉండకూడదు, వారు చేసేదే అన్ని సత్యము, వారు చేసేదే మరి గొప్పదిగా వారు ఎంచుకున్నారు అని. అంటే పేరు సంపాదించుకుందాం రండి, తర్వాత మరి ఆకాశానికి భూమికి మనం ఈజీగా నడిచేటట్లుగా ఒక టవర్ను కట్టుకుందామని వారు ఆలోచన చేశారు. ప్రియులారా, మరి వారు ప్రారంభించిన పని వారు చేస్తూ ఉన్నారు. అంటే ఒక టవర్ని వారు కట్టడం ప్రారంభించారు, తర్వాత చాలా వరకు వారు చేసిన తర్వాత మరి ఆకాశములో నుంచి దేవాతి దేవుడు కిందకి దిగి వచ్చెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, 5వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. మనం 6వ అధ్యాయంలో చూడగలిగితే దేవుని కుమారులు అని చెప్పబడింది, మరి ఇక్కడ చూస్తే నరుల కుమారులు అని చెప్పబడింది. ప్రియులారా, ఎంత మార్పు వచ్చింది మొదటి నుంచి, ఆది నుంచి దేవుని యొక్క ప్రణాళిక మీరు ఫలించి అభివృద్ధి నొందడి, అప్పుడేమో దేవుని కుమారులు అని పిలువబడ్డారు. ఇప్పుడు మరి ఆ తర్వాత వారి సంతానం ఎలాగైపోయిందంటే 960 సంవత్సరాల నుంచి వారి బ్రతుకు కాలం అంటే లైఫ్ స్పాన్ అంతా కూడా తగ్గిపోయినట్లుగా మనం చూడగలుగుతాము. 500 సంవత్సరాలకి నోవాహు మరి కుమారులను కన్నాడు, తర్వాత మరి 50 సంవత్సరాలకే పిల్లలు కనే, అంటే వారి జీవిత కాలాన్ని వారు తగ్గించేసుకున్నారు వారు చేసిన పనిని బట్టి. ప్రియులారా, మరి ఈ 5వ వచనంలో మనం చూడగలిగితే ఆ నరుల కుమారులు కట్టిన పట్టణమును ఆ గోపురమును చూడ దిగి వచ్చెను అని ఉన్నది. ప్రియులారా, మరి మనుషులు ఒక పట్టణాన్ని తయారు చేసుకోవాలనుకున్నారు, తర్వాత ఒక గోపురాన్ని వారి యొక్క ఘనత కొరకు మరి ఒక గోపురాన్ని కట్టుకోవాలని అనుకున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఎప్పుడు చెప్తుంది ఏంటంటే మరి దేవుణ్ణి ఘనపరిచే వారిని దేవాతి దేవుడు వారిని ఘనపరుస్తానని దేవాతి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ దినాన్ని మనము ఘనపరచబడాలి అంటే మొదట మనం దేవుని వాక్యాన్ని ఘనపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనపరచాలి, అప్పుడు దేవుడు మనల్ని ఘనపరచేవాడు. సాధారణంగా మనం ఆ 3వ వ్యక్తికి అంటే ఇతరులకి ఆ క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడం, అంటే ఎవరో వేరే వాళ్ళు గొప్ప పని చేసినా కూడా అది నేనే చేశాను అని అంటాం. ఒకవేళ అది బాగా వస్తే అది నేనంటాం, పాడైపోతే పక్క వారికి మీద పెడతా ఉంటాం. సో సాధారణంగా మానవ యొక్క నైజం అది. సో ఇక్కడ వీళ్ళు కూడా వారు మరి గొప్ప గోపురాన్ని కట్టుకుందాం ఆకాశాన్ని అంటాలి, అది మనం కిందకి పైకి మనం ఈజీగా వెళ్ళి వచ్చేలాగా ఒకటి, తర్వాత అది వారి యొక్క ఘనత కొరకు వారు కట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, మరి ఎంత గొప్పది అయి ఉండకపోతే, లేకపోతే దేవునికి ఎంత విరుద్ధంగా అది లేకపోతే, దేవాతి దేవుడు మరి ఉన్నతమైన ఆకాశము నుంచి ఆ భూమి మీదకి ఆ కట్టడాలు చూడడానికి వస్తాడు కదా. వచ్చినప్పుడు దేవుడు సంతోషపడలే, దేవుడు మరి దాన్ని చూసి ఆశ్చర్యపడలే. 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు కదా దేవాతి దేవుడు, ఈ నరుల యొక్క ఆలోచన పుట్టుక నుంచి చెడ్డది అని. సో ఇక్కడ మనం 6వ వచనంలో చూడగలిగితే అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. నిజానికి అది దేవుడిచ్చిన అది అంటే బహుమానం లాంటిది, ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. మన భాషలు నేర్చుకునే అవసరం లేదు, ఒకటే భాష ఉన్నది, అందరూ ఒకటే అప్పుడు వరకు. కానీ వారు చేసిన పనికి మరి మొత్తం అంతా కూడా వారు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, మరి వారు చేసిన పనిని బట్టి మరి భాషలు తారుమారు అయిపోయి జనాలు అంతా కూడా మరి స్కాటర్ అయిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని యొక్క ప్రణాళిక మొత్తం దేశాలు అన్ని కూడా విస్తరింప చేయాలి అని, ప్రపంచం అంతా మనం ఉండాలని. కానీ వీళ్ళు చేసిన పనికి మరలా దేవాతి దేవుడు చేసిన పని ఏంటో తెలుసా, వీళ్ళు మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆయా ప్రదేశాలకు అయిపోయారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే భాషలు తారుమారు అయిపోయి వారు మాట్లాడుకునే మాట ఎవరికీ అర్థం కాలే, వారు కమ్యూనికేషన్ చేసే ఏ కమ్యూనికేషన్ కూడా ఎవరికీ అర్థం కాలే. అంటే దేవునికి విరుద్ధంగా చేస్తే దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ మరి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు కూడా మనం చూడగలిగితే, ఈ భాషల గురించి చూడగలిగితే, మొదట దేవాతి దేవుడు ఒకే భాష ఇచ్చాడు, మరి ఒకే పలుకని అన్నాడు, తర్వాత మనుషులు చేసిన పాపానికి మరి భాషలో అంటే వేరైపోయి తారుమారు అయిపోయి, తర్వాత ఈ బాబేలు అనే దానికి అర్థం తారుమారు అని. దేవుడు ఆ భాషలను తారుమారు చేసినట్లుగా మనం 11వ అధ్యాయము 9వ వచనంలో చూడగలుగుతాం. అంటే బాబేలు అనగా తారుమారు అని, ఇట్స్ కన్ఫ్యూజన్ అని అర్థం. ప్రియులారా, అప్పటి వరకు వారు ఏదైతే దేవుడిచ్చాడో దానిని బట్టి ఒకే భాష ఒకే పలుకు, తర్వాత వారందరూ ఎక్కడున్నప్పటికీ వారంతా కూడా ఒకే జనాంగంగా ఉన్నవారు. ప్రియులారా, ఇప్పుడు వారి భాషలు తారుమారైపోయి మనుషులు తారుమారైపోయారు. ఇక్కడ ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఈరోజు కూడా ప్రియులారా, చాలా మంది భాషలు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి దేవుడిచ్చింది ఒకే భాష ఒకే పలుకు, మానవులు చేసిన తప్పిదానికి అవి తారుమారు అయిపోయినాయి. ప్రియులరా, ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం తర్వాత 6వ వచనంలో చూడగలిగితే జనము ఒకటే భాష ఒకటే అని దేవాతి దేవుడు జ్ఞాపకం చేశాడు. వీరందరూ చేసిన పాపానికి స్కాటర్ అయిపోయారు. మరలా మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనంలో చూడగలిగితే అక్కడ పెంతెకొస్తు పండగ రోజుని మరలా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు పరవశులై వారు భాషలో మాట్లాడినట్లుగా అక్కడ చూడగలుగుతాం. అయితే గొప్ప సంగతి ఏంటంటే ఇక్కడ తారుమారు అయిని అక్కడ అందరూ వేరు వేరు భాషలతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా వారికి అర్థమైని ఇతరులు మాట్లాడిన ప్రతి భాషలు కూడా వారికి అర్థమైనట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. అది యోవేలు గ్రంథం యొక్క ప్రవచన నెరవేర్పుగా మనం చూడగలుగుతాం. ఈరోజుని దానిని జ్ఞాపకం చేసుకుని ఆ ఒక్క పాయింట్ని పట్టుకుని చాలా మంది భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఈ భాషలు కొన్ని రకాలుగా మనం చూడవచ్చు. అది మరి డినామినేషనల్గా అయి ఉండొచ్చు, లేకపోతే సంఘంలో అంటే పక్కవారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడాలి, లేకపోతే బాగోదేమో అనేవారు కొంతమంది ఉంటారు. తర్వాత దీనిని అంటే మరి కొంతమంది ఇది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ అని అంటారు. మరి కొంతమంది అయితే ఒకవేళ నేను ఇది మాట్లాడకపోతే నాకు పరిశుద్ధాత్మ లేదు అని క్రిటిసిజం చేస్తారు అని రకరకాలుగా ఈ రోజుని సంఘాల్లో వారు భాషలు మాట్లాడుతూ ఉంటారు. అయితే మరికొంతమంది అయితే ఈ భాషలో ఒక ఫ్యాషన్ గా మాట్లాడుతుంటారు. బయట ప్రపంచంలో వారి జీవితం ఎలా ఉన్నప్పటికీ మరి సంఘంలోకి వచ్చేటప్పటికీ ఆ భాషలో మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ వారిలో లేదు అని అలా అంటూ ఉంటారు. ప్రియులారా, ఇది చాలా విచారకరం. ప్రియులారా, ఎందుకు ఇలాంటివి జరుగుతాయి అంటే దేవుని యొక్క గ్రంథాన్ని చదవకపోవడం వలన ఒకటి, అంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని చదవాలి చక్కగా. భాషలో మాట్లాడడం ఫ్యాషన్ కాదు, లేకపోతే భాషలో మాట్లాడితేనే పరిశుద్ధాత్మతో నింపబడతారు అనేది అది వాస్తవం కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రియులారా, సంఘాలు మరి సంఘ వ్యవస్థలు, సంఘ స్థాపనలు మరి భాషల మీద కడితే నిజానికి భూమి మీద చాలా రకాల భాషలు, వారందరూ ఆ భాషల్ని అర్థం చేసుకోవాలి. మరి ఈ భాషలు మాట్లాడడం వలన తర్వాత వచ్చే చాలా ప్రమాదకరమైన విషయాలు ఏంటంటే వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయి, అంటే ఎవరైతే భాషలు మాట్లాడతారో వారికే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, వారికే దేవుని యొక్క వరాలు ఉన్నట్టు, వారు ఏమి చెప్పినా కూడా అవి సాధారణంగా మిగిలిన వారు వినిస్తూ ఉంటారు, అలాగా వారు ప్రమాదంలోకి వెళ్ళిపోయిన ఎంతో మంది పెద్ద పెద్ద మరి దేవుని సేవకులుగా పిలవబడిన వారు ఈ రోజుని ఇబ్బందుల్లో ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, అలాంటి వారిని వెంబడించడం చాలా ప్రమాదం. దేవుని వాక్యాన్ని వెంబడించండి, దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం మీద మనం ఎప్పుడు ఆధారపడి జీవిస్తామో అప్పుడు ఇలాంటి భాషలు కానీ లేకపోతే ఎలాంటి ప్రమాదాలైనా కూడా మనం త్వరగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే మరి అక్కడ తారుమారైన భాషలో దేవాతి దేవుడు మరి ఈ న్యూ టెస్టమెంట్లో ఈ కొత్త నిబంధనలో మరి అపోస్తుల కార్యాల్లో మనం చూడగలుగుతాం. అక్కడ మాట్లాడారు, భాషలు మాట్లాడారు, మరి శిష్యులు మాట్లాడారు, తర్వాత అపోస్తులు మాట్లాడారు. పెంతకోస్తు దినాన్ని అందరూ మాట్లాడలేదు కానీ మరి చాలా మంది మాట్లాడారు. మరికొందరు అయితే వీళ్ళు తాగేసున్నారేమో అని అనుకున్నారు. అపోస్తుల కార్యాలు 2:12-13 వచనాలు చదివితే అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగును అని ఒకరినొకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రియులారా, అక్కడ కూడా ఇలాంటి వారు ఉన్నారు. అంటే వారు అర్థం చేసుకోలేకపోయారు దేవుని యొక్క సత్యాన్ని, మరి దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మని అర్థం చేసుకోలేకపోయారు. ప్రియులారా, దీనిని ఆసరాగా తీసుకుని మరి ఎవరైతే భాషలు మాట్లాడతారో వారి భాషలో మరి నిజం అనేది అవాస్తవం. అపోస్తల కార్యాలు 2 ద్వారా మనం నేర్చుకోగలిగింది ఏంటంటే మరి భాషలో అప్పుడు ఆ రోజును ఉన్నాయి. అక్కడ ఆ రోజు తర్వాత మరి దేవాతి దేవుడు జ్ఞాపకం చేసింది ఏంటంటే రెండు విషయాలు. ఇట్ మస్ట్ బి ఇస్ అ పర్సనల్ ఎడిఫికేషన్ ఆర్ వారి భాషలో ఇతరులు అర్థం చేసుకునేలా ఉండాలి. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా అలాగ భాషలో మాట్లాడితే మరి దానికి ఆ భాషలకు అనువాదం ఉండాలి, అంటే ట్రాన్స్లేషన్ చేయగలిగేటట్లు ఉండాలి, ఇతరులు అర్థం చేసుకోగలిగేటట్లు ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, మరి నేను ఈ మాటలు చెప్పడానికి ఎవరిని ఉద్దేశించి కాదు, మరి ఏ సంఘాన్ని ఉద్దేశించి కాదు, కానీ దేవుని గ్రంథాన్ని మీకు తెలియపరచాలి అనేది నా భావన. ప్రియులారా, మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇదంతా మనం చూడగలిగితే మరి దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మనము దేవునితో ఉండాలి, దేవునితో స్థిరముగా ఉండాలి, దేవుని యొక్క ఆలోచనలో మనం నడవాలి. ఎవరైతే మరి దేవునికి విరుద్ధముగా ఆలోచన చేస్తారో, ఎవరైతే దేవునికి దూరంగా వెళ్ళిపోదామో, అంటే నేను నా ఇష్టం అని అనుకుంటారో, ప్రియులారా, మీ స్వేచ్ఛ మీకు అవసరమేమో గాని మరి దేవునికి వ్యతిరేకంగా ఉండే స్వేచ్ఛ అది నాశనానికి కారణము అని బైబిల్ గ్రంథం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినాన్ని మనము మన ప్రపంచంలో జరిగే ప్రతి పరిస్థితులు మనం చూడగలిగితే, ప్రపంచంలో రకరకాల మనుషులు వారు జ్ఞాపకం చేస్తున్నారు, నాకు స్వాతంత్రం కావాలా, ఇది నా హక్కు అని చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి రకరకాలుగా వారు చేస్తున్న ప్రతి పరిస్థితి మరి దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఖచ్చితంగా అది సరైనది కాదు అని చెప్పగలుగుతారు. ఎందుకనంటే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక. సో హానోకు దేవునితో నడిచాడు, తర్వాత కూడా ఆయనతో నడిచాడు. మరి నోవాహు దేవునితో నడిచాడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా దేవునితో నడిచినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఎవరైతే భూమి మీద మరి విశ్వాసులుగా అనబడతారో అంటే వారు దేవునితో నడవాలి. ప్రతి దినము దేవునితో నడవడం అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, అధ్యయనం చేయాలి, ప్రార్థన చేయాలి, అటు రీతిగా జీవించాలి. అదొకటే కాదు, అంటే మరి దేవుని పరిచర్యలో రక్షించబడిన నీవు నేను కూడా ఇతరుల యొక్క రక్షణ కొరకు మనం జీవించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఆదికాండము 11వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోగలిగిన విషయాలు, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటామో మనం ఏమి భయపడిన అవసరం లేదు, మనం ఒక్కటిగా ఉంటాం. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా చేయాలని అనుకుంటామో ప్రియులారా, సమస్యలు ఎదురవుతాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. దేవునికి విరుద్ధంగా మనం ఏమి చేయలేము అనే సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, మనం దేవునికి మన హృదయాన్ని సమర్పించాలి, దేవుణ్ణి మరి మన హృదయంలోనికి ఆహ్వానించాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిత్యము చదివేవారిగా ఉండాలి, ధ్యానం చేసేవారుగా ఉండాలి, అధ్యయనం చేసేవారుగా ఉండాలి. దేవునితో సంబంధం మరి భాషలో మాట్లాడినప్పుడు రాదు, దేవునితో సంబంధం వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, అట్టి రీతిగా మనం నడుచుకోవాలి. అప్పుడే మరి దేవునితో సంబంధం ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. నీవు రక్షించబడ్డావు, ఇతరుల్ని ప్రభు కొరకు రక్షించే పనిలో నీవు ఉండాలి, సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ప్రియులారా, మరి నూతన నిబంధనలో అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకు ఒక కమిషన్ ఇవ్వబడింది. అక్కడ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి ఆజ్ఞ అంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఇతరుల యొక్క రక్షణ కొరకు వారు జీవించాలి. ఒకవేళ అలా మనం జీవించలేకపోతే మరి విశ్వాసిగా పిలవబడడం కష్టం. అంటే మన జీవితానికి విశ్వాసిగా పిలవబడాలి అంటే నువ్వు ఇతరుల రక్షణ కొరకు నీవు తోడ్పడాలి. ఎప్పుడైతే నీ టైం, టాలెంట్, ట్రెజర్ ప్రభు కొరకు వాడబడతావో నీవు నిజమైన విశ్వాసిగా పిలవబడతావు. ప్రియులారా, మరి రక్షించబడి నీవు దేవుని సంఘానికి వెళ్లకుండా, నువ్వు రక్షించబడి దేవుని వాక్యం చదవకుండా, రక్షించబడి ప్రార్థన చేయకోకుండా విశ్వాసిగా పిలవబడడం అది అసాధారణమైన విషయం అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నావు. నీ టైం, టాలెంట్, ట్రెజర్ ప్రభు పరిచర్యలో వాడబడాలి. అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసిగా పిలవబడతావు, పరలోక రాజ్యంలో వారసులుగా ఉండగలుగుతావు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని జీవించాలి అని ఈ ఆదికాండము 11వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ప్రియులారా, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలైనా. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాల్లో ప్రభువా, మీరే నిజమైన దేవుడని, మీరే సత్యవంతుడని, మీరు లేకోకుండా మీకు వ్యతిరేకంగా మేమేమీ చేయలేము నాయనా. ప్రభువా, ఆదికాండము 11వ అధ్యాయం ద్వారా ప్రభువా మీరు మాకు నేర్పించారు, మీ ప్రణాళిక ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించుడి అని. ప్రభువా, ఈ ఆదికాండము 11వ అధ్యాయం ద్వారా వారందరూ మేము పేరు సంపాదించుకుందాము అని ఒక చోటికి రావాలని అనుకున్నారు, మీరు అక్కడ భాషలు తారుమారు చేశారు, ఆ జనాల్ని మరలా తిరిగి ఆయా ప్రదేశాలకి పంపించినట్లుగా మేము చూడగలుగుతాం. ప్రభువా, మీరు గొప్ప దేవుడు, మీరు మా ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీ రక్షణ దయచేయండి, ఉజ్జీవాన్ని దయచేయండి, మీ కొరకు జీవించే బిడ్డలుగా ఉంచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, రేపటి దినాన్ని దేవాతి దేవుడు అబ్రహాము యొక్క పిలుపుని ఎలాగున్నదో మనం చూడగలుగుతాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యాన్ని చక్కగా చదవండి, అధ్యయనం చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను.